ఇప్పుడు ఒక వ్యక్తి మన పై అధికారండి, ఆయన ఎప్పుడూ మెత్తగా ఉంటే చచ్చినా చెప్పిన పని వినరు. పాపం హెచ్ఎం గారు కనుక మరీ మెత్తగా అహింస అహింస అంటూ ఉంటే హెచ్ఎం గారు వచ్చినా పని మనుషులు తాళం తీసేవారు కదా, తెలుసా మీకు? ఓ హెచ్ఎం గారు నేను చూశాను పాపం, ఓ హెచ్ఎం గారిని పిచ్చెమ్మ కింద జమ కట్టి ఆయన పదింటికి వచ్చేవాడు. పదింటికి వచ్చినా తలుపు తీసేవారు కాదు, పదిన్నరకు స్కూల్ అయితే 9:30కి వచ్చేవాడు పదింటికి స్కూల్ రోజుల్లో, చచ్చిన తలుపు తీసేవారు కాదు. పాపం అలాగే గుమ్మం దగ్గర నిలబడేవాడు. ఆ తర్వాత పని మనిషి వచ్చి వచ్చారేటండి అప్పుడే టైం అయిపోయింది ఏంటండా అనేది పైగా, ఏది ఈయన 9:30కి వస్తే వాడు 10 వచ్చి మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఏమండి అసలు నాకు నేనేమో మెత్తగా ఉంటాను కోపం పనికిరాదని వీరు పురాణంలో చెప్పారు, ఇది మా నాన్నగారు చెప్పారట, కోపం వద్దు సౌమ్యంగా ఉండమన్నారట, సౌమ్య అని యాని రూప అని అన్నారట, అందుకని సౌమ్యంగా ఉంటున్నానండి. పని మనిషి నేను వచ్చేసరికి తాళములు తీయటం లేదు, గంట కొట్టేవాడు పిరుడయ్యాక కొట్టడు, ప్రేయర్ చేయవలసిన ప్రారంభంలో ప్రేయర్ ఉంటుంది కదా ఆ ప్రేయర్కి టైంకి వాళ్ళు రారు పిల్లలు కూడా, ఇలా ఎవడ దాన్నివాడు కట్టు తప్పుతున్నాడండి. ఏం చేయాలండి అంటే నేను చెప్పిన పురాణం నీకు అర్థం అవ్వలేదురా, సౌమ్యంగా ఉన్న అమ్మకి నమస్కారం, ఘోరంగా ఉన్న అమ్మ రక్షించాలి. ఎప్పుడు సౌమ్యంగా ఉంటుంది అమ్మ? అప్పుడప్పుడు ఘోర రూపం ధరిస్తే, సంవత్సరాలకో 10 పాపాత్ములు వచ్చినప్పుడు ఖాళీ రూపంతో ఒక పోటు వాడి పొడిస్తే ఆ తర్వాత ఏడాదంతా సౌమ్యంగా ఉండొచ్చు. రోజు సౌమ్యంగా ఉంటే ఇక ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు భద్రకాళులు అవుతారు. అందువల్ల ఎప్పుడూ కూడా బుస కొట్టు, అనవసరంగా శిక్షించకు. యజమాని అన్నవాడు, అధికారి అన్నవాడు అవతల వాడి చేత పని చేయించడానికి కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. మెత్తగా ఊరుకుంటే వాళ్ళు పని చేయరన్నాక అప్పుడు ఆయన విజృంభించాడు. దాంతో పనిచేసేవారండి, అడిలిపోయి ఓ రోజున ఇంక్రిమెంట్ కట్ చేశాడు ఆవిడకి, దెబ్బకి అడిలిపోయి అయి బాబాయ్ హెచ్ఎం గారు ఏదో అనుకున్నాం ఆయన పిచ్చెం కాదండోయ్, అవసరమైతే ఆయన కూడా చాలా గట్టాడేనండోయ్ అని టైంకి వచ్చి తీయటం మొదలెట్టింది ఆవిడ. అందుకని అమ్మ ఏం చేస్తుందనమాట, ఒక్కొక్కప్పుడు లోకరక్షణ కోసం ఘోర రూపాలు ధరిస్తుంది. ఆ ఘోర రూపం వల్లే మనం యావజ్జీవితం సౌమ్యంగా ఉండగలం. అందుకే ఇటు సౌమ్యరూపం ఇటు ఘోర రూపం రెండు రూపాల్లో ఉంటుంది. ఆ రెండు రూపములు మమ్మల్ని సర్వకాల సర్వావస్థల్లో రక్షించుగాక. అసలు నిజం చెప్పాలంటే ఘోర రూపం ఇంకా తొందరగా రక్షిస్తుంది. ఎందుకని? శత్రువుని సంహరించేది ఘోర రూపం కనుక. మీకు వీలుంటే ఎప్పుడో చూడండి, రామకృష్ణుడు దేనిపై, రామకృష్ణ పరమహంస దేని ఉపాసించాడు? మహాకాళిని కాళికా రూపంలో ఉన్నవాడిని ఉపాసించి అందులో ప్రేమను చూశాట ఆయన. ఎందుకని? శత్రు సంహారిణి. ఈ భయంకరాకారంలో ఉన్న కలకత్తా కాళి నాలో ఉన్న కామక్రోధాదులను అణిచివేస్తుంది, రాక్షసుల్ని దుష్టుల్ని సంహరిస్తుంది, శిష్టుల్ని రక్షిస్తుంది. అందుకని ఆయుధములు ఉన్నవాడు రక్షిస్తుంది, కానీ ఏ ఆయుధములు లేకుండా అలా నిద్రపోతున్నవాడు ఏం రక్షిస్తుంది? అందుకే ఆవిడని చూస్తే నాకు ఆనందం తప్ప భయం లేదన్నాడు ఆయన. అమ్మవారిని చూస్తే మనకు ఆనందం కలగాలి. కాళిదాసు మహాకాళినే స్తోత్రం చేశాడు, రామకృష్ణ పరమహంస కాళీదేవి యొక్క అనుగ్రహం పొందాడు, నేను ఆ కాళీ అనుగ్రహం పొందే ఇవాళ ఈ కవ్యాలు రాయగలిగాను, ఈ పద్యాలు రాయగలిగాను. కాబట్టి కాళికాదేవి అంటే అపూర్వ స్వరూపిణి. ఆవిడ పొందగలిగితే, ఆవిడ భక్తితో మనం స్తోత్రం చేయగలిగితే యావజ్జీవితం సౌమ్య రూపం చూస్తాం. అందువల్ల జగన్మాత నీ రెండు రూపములను మేము ఉపాసించి తరించేటట్లుగా అనుగ్రహించు. ఖడ్గశూల కదాదీని యాని శాస్త్రాణి తెంబికే కరపల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వత. అమ్మవారి చేతులు చిగురుటాకుల్లా కోమలంగా ఉంటాయి. మన చేతులు కోమలంగా ఉంటే అందులో ఆయుధములు పట్టుకోలేము. మీ చెయ్యి చాలా కోమలంగా ఉంటే తుపాకీ పట్టుకోగలరా? తుపాకీ పట్టుకోవాలంటే చెయ్యి కొంచెం దృఢంగా ఉండాలి, కరుకుగా ఉండాలి, మిలిటరీ వాడి చేయిలో ఉండాలి. అంతేగాని నా చేతికి మళ్ళీ కోమలంగా ఉంటే దాంతో తుపాకీ పట్టుకుంటాం, తుపాకీ ఎత్తలేము. కానీ చిత్రం ఏమిటో తెలిసినా, అమ్మ చేతులు చిగుళ్ళ వలే కోమలంగా ఉంటాయి, పువ్వురేకుల్లా ఉంటాయి, చక్కగా ఎర్రగా ఉంటాయి. అటువంటి చేతులతో కూడా ఖడ్గం, శూలం, గద ఇటువంటి అస్త్రములు పట్టుకుంటుంది ఆవిడ. చేత్తో పట్టుకున్నాక కాసేపు యుద్ధం చేశాక చేతులు మారిపోతాయి, మారవా? ఒక వ్యక్తి గద పట్టుకున్నాడు, యుద్ధం చేశాడు, అంత పూర్వం వాడి చేతులు ఎలా ఉన్నా ఈ గద అస్తమాటు పట్టుకోవడం వల్ల చేతులు ఏమవుతాయి? కాయలు కాసి గట్టయిపోతాయి. మీరు ఎప్పుడో చూసారా తాడి చెట్లు ఎక్కుతూ ఉంటే ఆ చెట్లు పట్టుకుని పైకి ఎక్కడం వల్ల పాపం చేతులు కాయలు కాస్తాయి. అలాగే కొబ్బరి బొండాలు కోసి పెడుతుంటాడు శిష్యుడు, పాప అతని చేతులు చూశాను నేను, ఈ పైకి చేతులతో పాకుతూ ఎక్కుతూ ఉంటే బాగా బండబారిపోయి ఇంత బొబ్బలు వచ్చేసాయి ఇక్కడ. అలాగే చేంతాడుతో నీళ్లు తోడితే బావిలోంచి చేతులు కాయలు కాసేస్తాయి, కోమలత్వం కోల్పోతాయి, కఠినమవుతాయి. గట్టిగా తాడు పట్టుకుంటే తాడి, చెట్టు ఎక్కితే కొబ్బరి, చెట్టు ఎక్కితే రెండుసార్లు గొడ్డలతో నాలుగు కట్టెలు కొడితేనే చేతులు బండబారతాయే, అటువంటిది కఠోరమైన ఖడ్గం పరశువు ధనుస్సు వంటి ఆయుధాలు పుచ్చుకొని యుద్ధం చేస్తూ ఉంటే, బాణాలు విడిచిపెడుతూ ఉంటే, అల్లెతాడు లాగుతూ ఉంటే ఈ చేతులు ఏమైపోతాయి? కానీ అమ్మవారి చేతులు ఇన్ని ఆయుధములు పుచ్చుకొని శత్రువుల్ని సంహరిస్తున్నా యుద్ధం చేస్తున్నా ఆ చేతులు మాత్రం కరపల్లవాలుట, చిగురుటాకుల్లాగే ఉన్నాయట. అది అమ్మ యొక్క గొప్పతనం. మానవుడు తలుచుకుంటే కఠినమైన పని చేసి కూడా కోమలంగా ఉండవచ్చు అని చెప్పడానికి ఆ వాడు చెప్పారు, అటువంటి చిగురుటాకుల వంటి చేతులతో పట్టుకున్న నీ ఆయుధములు మమ్మల్ని రక్షించుగాక ఓ తల్లి అని. ఈ విధంగా అమ్మ రూపాన్ని పరిపరి విధాలుగా ప్రార్థించారు. నీ అనుగ్రహంతో అతి భయంకరుడైన దుష్టుడు మహిషుడు నశించాడు, మమ్మల్ని కాపాడావు తల్లి అనగానే, నాయనలారా ప్రస్తుతానికి మీరు చాలా అదృష్టవంతులు, హాయిగా మీ రాజ్యాలు మీరు పరిపాలించుకోండి, ఎప్పుడు మీకు కష్టం వచ్చినా హిమాలయ పర్వతానికి వచ్చి నన్ను పిలవండి, ఈ హిమాలయ పర్వత ప్రాంగణంలో నా శక్తి కేంద్రీకరించబడి ఉంటుంది, అప్పుడు నేను మళ్ళీ మీకోసం దర్శనమిస్తాను. హిమాలయ పర్వతాల్లో పూర్వం గౌరీ తపస్సు చేసిందిగా, మరి పార్వతీదేవి కఠోర తపస్సు చేసింది, అందువల్ల ఆ స్థలానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అమ్మవారు తాను తపస్సు చేసిన స్థలంలోకి వచ్చినటువంటి వాడికి తొందరగా దొరుకుతుందట. అసలు ఆవిడ లేని చోటంటూ లేదు, అంతటా ఉన్నది సర్వవ్యాపక అనంత శక్తి. ఆవిడ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఈ చరాచర జగత్తులో ఒక గడ్డి పరక మొదలుకొని బ్రహ్మాండము వరకు వ్యాపించి ఉన్న తల్లి అయినప్పటికీ కొన్ని ప్రాంతములలో తాను దివ్య రూపంతో తపస్సు చేయటం వల్ల, దివ్య రూపంతో విగ్రహ రూపంలో గెలవడం వల్ల అక్కడికి వెళ్ళిన వాడికి ఇంకా తొందరగా దర్శనమిస్తుంది. మన డబ్బులు ఉన్నాయి మనకి బ్యాంకులో, అయినా మనకి ఏటీఎం కార్డు అందులో పెట్టి పిన్ కొడితేనే డబ్బులు వస్తాయి. కర్మకాలితే ఏటీఎం కార్డు ఉన్నా ఒకటే, ఆ ఏటీఎం ఓటీఎం అయితే అందులో డబ్బులు రావు. బ్యాంకు వాడు డబ్బులు పెట్టాలిగా, పెడితే కదా మనకు వచ్చేది. కాబట్టి శక్తి ఉన్నా ఆ శక్తి ఒకచోట క్రోడీకరింపబడితేనే అప్పుడు మనకి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అటువంటి శక్తి హిమాలయాలలో క్రోడీకరింపబడింది, దగ్గరికి చేర్చబడింది. మీకు ఎప్పుడు కష్టం వచ్చినందుకే హిమాలయాలకి రండి, ఆవిడ ముందే చెప్పింది, మళ్ళీ కొద్ది రోజుల్లో మీకు కష్టం రాబోతున్నది, శుంభుడు నిశుంభుడిని ఇద్దరు పుట్టబోతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏడిపించబోతున్నారు అనగానే వీళ్ళు ముందే తెల్లబోయారట. అందుకే ఆవిడ చెప్పింది, పునశ్చ గౌరీ దేహాత్సా సముద్భూత యథాభవత్ వధాయ దుష్ట దైత్యానాం తథా శుంభ నిశుంభయో. త్వరలోనే శుంభ నిశుంభులనే ఇద్దరు పుడతారు, పుట్టినప్పుడు గౌరీ శరీరం నుంచి నేను బయటకు వస్తాను. గౌరీ శరీరం ఎక్కడుంటుంది? గౌరీకొండం దగ్గర ఉంటుంది, కేదారం దగ్గర. అందువల్లే జ్ఞానులు ఏం చేయాలన్నమాట, గౌరీకొండం దగ్గరికి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి ఆ తల్లిని భక్తితో శ్రద్ధతో పట్టుకోవాలి. వచ్చే సంవత్సరం హాయిగా చారుధామ యాత్ర వేద్దామని అనుకుంటున్నాం మేము. అలాంటప్పుడు మీరు కనుక కూడా రాగలిగితే అదృష్టవంతులు, అక్కడ గౌరీకొండంలో స్నానం చేసి అమ్మని ప్రార్థిస్తే అక్కడ గౌరీదేవి తపస్సు చేసిన స్థలం ఉంటుందన్నమాట. భూధర రాజకన్య మణిభూషణములు దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయ్యి భరియించే పాండురక్షాధృతి పూర్వకంబుక ప్రగాఢ పయోధర మండలి సముత్సేద విశీర్ణ సంహతుల జల్లు మహీరుహ వల్కలంబునన్ అంటాడు శివపురాణాన్ని తెలుగులో అనువాదం చేసుకుని శ్రీనాథుడు. పార్వతీదేవి తనకున్న మణి ఆభరణాలన్నీ తీసి, సువర్ణాభరణములన్నీ తీసివేసి, నారచీరలు ధరించి, చేతికి వాటికి రక్షా కంకణాలు కట్టుకుని, దర్భలు ధరించి, రుద్రాక్షలు ధరించి, విభూతి పూసుకుని శివుడి కోసం తపస్సు చేసిన స్థలం కేదారం అంటే. ఆ స్థలం ఇప్పటికి కూడా ఉన్నది. అక్కడ అమ్మవారికి గుడి కట్టారు. ఆ గుడికి పక్కనే అమ్మవారికి స్నానం కోసమని వాళ్ళ నాన్నగారు హిమవంతుడు ఒక కుండం ఏర్పాటు చేశాడు, ఉష్ణకుండం, అది గౌరీకుండం అని పిలువబడుతుందన్నమాట. అక్కడే శుంభని శుంభుల కోసం అమ్మవారు మళ్ళీ ఆవిర్భవించింది, గౌరీదేవి యొక్క శరీరము నుండి. ఆ స్థలం అంత గొప్పది, శుంభని శుంభ పదార్థం అమ్మ పుట్టిన స్థలం అది, గౌరీ తపస్సు చేసిన స్థలం అది, గౌరీకి ఆలయం ఉన్న స్థలం అది, గౌరీకి తపస్సుకి ఇబ్బంది లేకుండా, స్నానానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి హిమవంతుడు ఉష్ణకుండం సృష్టించిన స్థలం అది, మన్మధుణ్ణి భస్మం చేసిన స్థలం అది, ఎన్నున్నాయండి అక్కడ ఏకంగా. అందుకే కేదారం అంటే ఒక అపూర్వ క్షేత్రం. మనకి భగవంతుడు దివ్యక్షేత్రములను ఇంకా దర్శనం చేసుకోవడానికి వీలుగా అట్టే పెట్టాడు, పాకిస్తాన్లోకి పోలేదు అది. అదృష్టవశాత్తు మనకి మహానుభావుడు ముందే చెప్పుకున్నారుగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పుణ్యాత్ములు ఉండబట్టి ఈ స్థలాలు మనకి దక్కాయి. ఇవి కూడా లేకపోతే ఎప్పుడో పోను. ఆ పుణ్యాత్ముడే మనకు కాపాడాడు. యమునోత్రి, గంగోత్రి, బదరి, కేదారం, ఓ పక్కన నారాయణుడు, మరో పక్కన శివుడు, నరనారాయణులు ఇటు పరమేశ్వరుడు ఇద్దరూ చెరో వైపు ఉంటారు. నిజానికి బదరీ కేదారాలు రెండు ఒకే కొండకి చెరవైపు ఉన్నాయి, తెలిసిన మీకు కొండ ఒకటే, దానికి కుడివైపు బదరీ ఉంటుంది, ఎడంవైపు కేదారం ఉంటుంది. కానీ ఇటు నుంచి ఇటు తిరిగి రావడానికి మనకి ఇంత ప్రయాణం పడుతుంది, 290 కిలోమీటర్లు పడుతుంది. ఎందుకంటే అది అంత ఎత్తైన మంచు కొండ కనుక ఇటు నుంచి ఇటు తిరిగి రావాల్సిందే. ఏ గొప్ప కొండలండి, చిన్నపిల్లలు కూడా నడిచారు మాతో, అటు ముసలాళ్ళు నడవగలిగారు. నేను ఎంతో ఆశ్చర్యపోయాను ఏంటంటే, ఒక ఆవిడ రిటైర్ అయిపోయింది, ఆ గొబ్బరికాయ పుచ్చుకుని మీతో నడిచేస్తానండి అంది ఆవిడ. ఆవిడ నిజంగా నడిచింది, గుర్రం ఎక్కిస్తే గుర్రం దిగిపోయి బాబోయ్ నా గుర్రం వద్దని నడిచింది ఆవిడ. ఓ గొబ్బరికాయ, ఆవిడ కొబ్బరికాయ అంటానికి గొబ్బరికాయ ఉంటుంది, అంత ఉత్తమ భక్తురాలు పాప, అమాయక భక్తులు వాళ్ళు. అలాంటి ఆవిడని చూశాను, ఒక కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్నతో పాటు వచ్చాడు, 7th క్లాసో ఏదో చదువుతున్న కుర్రాడు, వాడు మా గురువు గారు అకౌంటే అక్కడే సస్తే సత్యాన్ని బతికితే బతికితేన నాతో పాటు బయలుదేరి అలా చివరి దాకా వచ్చిన వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు. వాళ్ళు గుర్రాలు ఎక్కలేదు, హెలికాప్టర్లు ఎక్కలేదు, కాలినడకనే వచ్చారు. వచ్చిన వాళ్ళందరిలో శక్తి నిజంగా ఉండి రాలేదు, వాళ్ళు ఏదో మంచి బలవంతులు దృఢమైన వాళ్ళు, కాళ్ళు చేతులు సహకరించేవాళ్ళు కాదు. వచ్చిన అందరూ కూడా అంతో ఎంతో అనారోగ్యవంతులే, ఒక్క వ్యక్తిని పక్కన పెడితే. కానీ రాగలిగారు. ఎలా రాగలిగారంటే, గురువుగారు ఉన్నారు ఒకటే నమ్మకం, ఆయన వెంట పెడితే మనం చావం. నేను కూడా వాళ్ళతో చెప్పాలి, ఒరే ఇక్కడ చచ్చే యోగం రాదురా, నిజంగా ఆ యోగం వస్తే మహాయోగం రా, అంత మహాయోగం దేవుడు ఇస్తాడా, ఒకవేళ నాకు ఆ యోగం వస్తే మాత్రం నన్ను కొంచెం జాగ్రత్తగా ఆ కాలంలో దోసేయండి రా మందాకిరులు అన్నా. అబ్బే నీకెక్కడొస్తుందండి ఆ యోగం, మాకు మీకు అప్పుడే ఎక్కడలేండి అన్నాడు వాడు కుర్రగాడు. నేను ఆశ్చర్యపోయాను అనమాట, వాడు పాపం కూచి రామకృష్ణ గారిని వాళ్ళ అబ్బాయి అనమాట, వాడు చాలా కుర్రాడు అప్పటికి 2011 నాటి మాట చెప్తున్నాను నేను, 2010లో. ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుణ్ణి భక్తితో నమ్ముకుని వెడితే ఆ భగవంతుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సులభంగా తీసుకెళ్తాడు. ఎక్కడో మనలో లోపం ఉంటుంది, ఆ లోపం ఉన్నప్పుడే ఇలాంటి కష్టాలు వస్తాయి. అమ్మ చెప్పింది, నేను మళ్ళీ ఇక్కడ నుంచి పుడతాను, పుట్టి శుంభని శుంభుల్ని వధించి మిమ్మల్ని రక్షిస్తాను, మీకు ఎప్పుడు ఎక్కడ కష్టం వచ్చినా నన్ను గట్టిగా పట్టుకోండి, పట్టుకున్న వెంటనే నేను వచ్చేస్తాను అనగానే వాళ్ళంతా ఎంతో సంతోషపడిపోయారు. చూస్తూ ఉండగానే అమ్మవారు తత్రైవాంతరధీయత అదృశ్యురాలైపోయింది. అప్పుడు మార్కండేయ మహర్షిని క్రోష్ఠుడు అడిగాడు, ఈ మహిషాసుర వధ విన్నాక మాకెంతో బ్రహ్మానందం కలిగింది, వధ ఒకెత్తైతే వధానంతరం దేవతలు చేసిన స్తోత్రం మమ్మల్ని ఆపాదమస్తకం పరవశింపజేసింది, ఇంకా తర్వాత ఏం జరిగిందో చెప్పమని క్రోష్ఠుడు అడిగాడు మార్కండేయుడు. ఇదంతా మార్కండేయుడు క్రోష్ఠుకి చెబుతున్నాడు మార్కండేయ పురాణంలో. ధర్మపక్షులు జయమిరికి చెబుతున్నాయి, నేను మీకు చెబుతున్నాను. మధ్యలో సురధుడనే రాజు, సమాధి అనే వర్తకుడు, ఈ ఇద్దరు గురువుగారు సుమేధుడనే మహర్షిని పట్టుకుని ఆయన ద్వారా వింటున్నారు. ఇప్పుడు ఇదంతా ఈ సప్తశతంతా సుమేధుడనే మహర్షి సమాధికి సురధుడికి చెబుతున్నాడు. అమ్మవారు అదృశ్యురాలయ్యాక ఇక్ష్వాకువంశపు మహారాజు ఒకడు కొంతకాలం పరిపాలించాడు, దేవతలు తిరిగి తమ స్వర్గానికి చేరుకున్నారు, హాయిగా సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ పరిపాలిస్తూ భోగాలు అనుభవిస్తూ గడిపారు. 1000 ఏళ్ళు గడిచింది. ఈ 1000 ఏళ్లలో 500 ఏళ్ల వరకు అమ్మ అనుగ్రహంతోనే మనకి స్వర్గం వచ్చింది అని అమ్మని భక్తితో కొలిచేవారట. దేవలోకంలో కూడా అమ్మవారికి ఒక విగ్రహం ఉందండి. స్వర్గలోకంలో అమ్మవారి పేరు భువనేశ్వరి, ఆవిడ పేరు భువనేశ్వరీ దేవిని స్వర్గంలో నిలువెత్తు విగ్రహాన్ని ఆకాశంలో ఆధారం లేకుండా ప్రతిష్ఠించుకుని పూజించారట దేవతలు. అమ్మవారి విగ్రహానికి కింద బేస్ ఉండదు, ఆధారం ఉండదు. స్వర్గంలో విగ్రహాలన్నీ అలాగే ఉంటాయి, గాల్లో వెళ్ళాడతాయి. వాటికి కింద ప్రతిష్ఠ వేయడానికి పీఠం అక్కర్లేదు, యంత్రం అక్కర్లేదు. అమ్మ మీద ఉన్న భక్తి వల్ల, ఆ లోక ప్రభావం వల్ల అలా గాల్లో ఆకాశంలో విగ్రహం తేలుతూ ఉంటుంది. రోజు ఇంద్రుడు శచీసమేతముగా నందనవనంలోకి వచ్చి పారిజాత పుష్పాలు కోసి శచీదేవి దండ కట్టి ఇవ్వగా ఆ దండని అమ్మవారి మెడలో వేసి పూజిస్తూ ఉంటాడు. అమ్మని భక్తితో శచీదేవి పాటలు పాడి మెప్పిస్తూ ఉంటుందిట. నిజంగా దేవీ భాగవతంలో అయితే రాస్తారు, శచీదేవికి భగవంతుడు మంచి కంఠం ఇచ్చాడు, ఆవిడ దేవతాస్త్రి, భృగు మహర్షి కూతురు, భార్గవ పుత్రి ఆవిడ, అంత గొప్పది శచీదేవి. శచీదేవి రోజు నిత్యం స్వర్గలోక కాలమానం ప్రకారంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల భువనేశ్వరీదేవి దగ్గరికి వెళ్ళి శ్రీచక్రాన్ని అక్కడ పెట్టి కుంకుమ పూజ చేసి అమ్మవారి మెడలో పూలమాల వేస్తుంది. ఆ పూలమాల పారిజాత పుష్పాల మాల. పారిజాతం అంటే కల్పవృక్షం అన్నమాట, కల్పవృక్షం యొక్క పువ్వులతో తయారు చేసిన దండ. మళ్ళీ ఈ దండ కూడాట ఆవిడ గుచ్చుతుందిట. పువ్వులు ఎవరో చెలికత్తులు కొయ్యటం, ఆ పువ్వులు ఆవిడికివ్వడం, ఆవిడ మాలగొచ్చడం కాకుండా స్వయముగా పువ్వులు కోస్తుంది. తానే దండల్లుతుంది, ఈ దండని అమ్మకి ఇస్తుంది. ఆ దండల పట్టుకుంటుంది అండి ఆవిడ, పట్టుకోగానే దండ చేతిలోంచి ఎగిరిళ్ళు అమ్మ మెడలో పడుతుందిట. ఆ తర్వాత అమ్మని పూజిస్తుంది. ఆవిడ మంగళహారతి పాడిందిట, ఆ మంగళహారతి పాటకి పరవశించి పైనుంచి కిందకు వస్తున్న ఆకాశగంగ మందాకిని, స్వర్గంలో ఉన్న గంగకి మందాకిని అని పేరు, ఆ మందాకిని కూడా పరవశించి కిందకి దబదబా ప్రవహించేదిట. అంటే ఆవిడ ఎంత మధురంగా పాడిందండి, కష్టాల్లో రక్షించే తల్లి ఆవిడ. ఆవిడ మీద మనం పాటలు పాడుతూ ఉంటే, గానం చేస్తూ ఉంటే ఆ తల్లి పరవశించిపోతూ ఉంటుంది. అలా 500 సంవత్సరాలు బాగానే గడిపారు. తర్వాత ఇంద్రుడు శచీదేవిని, నువ్వు వెళ్ళవే, నేను తర్వాత సంగతి చూస్తాను అని నృత్యంలో పడిపోయాట. కొంతమంది భార్యాభర్తలు చూస్తూ ఉంటాం మనం, మా ఆవిడ చేస్తుందండి స్నానం, నాకెందుకు వచ్చింది, నాకు ఇంట్లో కూర్చుని ఇడ్లీ చాలండి టిఫిన్ చాలండి అంటారు. ఇది కూడా కర్మయోగమే. పోనీ ఆవిడ చేసినప్పుడు వీడు కూడా ఎంతో కొంత చేస్తే నష్టం ఏంటట, మా అయితే ఒక 5 నిమిషాలు కేటాయించి స్నానం చేయలేమా, ఆ మాత్రం ఒక పుష్పమాలు ఇవ్వలేమా, నువ్వు వెళ్ళిరా అంటట్టు వీడు. సాధ్యమైనంత వరకు దంపతులిద్దరూ కలిసి అర్చన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. మీకు మీరే మాకు మేమే అంటే అప్పుడు అమ్మ కూడా మీకు మీరే నాకు నేనే అంటుంది. కాబట్టి కలిసి చెయ్యండి. సరే భార్యామ్మడి అదృష్టవశాత్తు తాటకో పోతనో అయితే మీరేం చేయలేరు, అలాగే భర్త కుంభకర్ణుడో లంబకర్ణుడో అయితే అసలేం చేయలేరు, ఎవరి అదృష్టం వాళ్ళది. ఇప్పుడు నాస్తికుడు చెప్పిన మాట వినండి భర్తను మనం ఏం చేస్తామండి, ఇదేం దిక్కుమాలు మూగుడండి, ఎంత చెప్పినా వినండి అని ఆయన మొహం మీద ఏందో ఒక ఆవిడ. అలాంటి వాడిని మనం ఏం చేయలేము అనుకోండి. ఇంద్రుడికి సహజంగా అమ్మంటే చాలా భక్తి, సంపదలు ప్రతి వాడిని మారుస్తాయట. అందరినీ మార్చమనుకోండి, కొంతమందికి దురదృష్టవశాత్తు సంపదల వల్ల అహంకారం వస్తుంది. పదవి వల్ల సంపదల వల్ల దురహంకారం చెంది ఏ జగన్మాత తనకు ఆ సంపద ఇచ్చిందో ఆ అమ్మనే మరిచిపోయి తిరిగేటటువంటి వాడి సంపదలు శాశ్వతంగా నిలబడవు. ఇంద్రుడికి అహంకారం వచ్చి శచీదేవితో పాటు అమ్మని భువనేశ్వరిని పూజించడం మానేశాడు. ఆయన కూడా కాస్త మద్యపానాదులకి అలవాటు పడ్డాడు, లోలత్వం పొందాడు, నృత్యాలు చూశాడు. క్రమంగా ఏమైపోయిందనమాట, అమ్మవారు ఈ అహంకారం వచ్చినప్పుడు ఏం చేస్తుందిట, నెత్తి మీద ఒక్క మొట్టిగా ముడుతుంది. అప్పుడప్పుడు ఎందుకు వస్తాయి కష్టాలు, రాక్షసులు ఎందుకు వస్తారనుకుంటున్నారు మీకు, ఎప్పుడూ పదవిలో ఉండిపోతే వాడికి అహంకారం వస్తుంది. అందుకని నెత్తి మీద టింగను మొట్టిగా ముడుతుంది. మొట్టిగా పడడం అంటే నిజంగా మొట్టిగా పట్టుకోవడం కాదు, ఆ పదవి నుంచి వాడిని భ్రష్టుండి చేస్తుంది. ఓ 17 పదవి పోయిందా, ఇక వాడు ఏడిచి అల్లాడిపోతాడు కదా అండి, మనం చూస్తూనే ఉన్నాం కదా 17 పదవికి దూరం అయిపోయిన వాడు ఓరి దేవుడు ఓని జుట్టు పీకేసుకుని ఈ పదవి పొందడానికి పడే బాధలు అంతా ఎంత కాదు. పాపం ఇంద్రుడికి కూడా ఈ అహంకారం పోవాలనే కోరికతోటి అమ్మవారు ఏం చేసిందనమాట, ఈతడు నన్ను మరచాడు, వ్యసనపురుడయ్యాడు, దురహంకారుడయ్యాడు, అణిచివేద్దామనుకున్నది. ఆ సమయంలో పాతాళంలో 2 రాక్షసులు కవలపిల్లలు పుట్టుకొచ్చారు, ఒకడి పేరు శుంభుడు ఇంకొకడు నిశుంభుడు. వీళ్ళిద్దరూ కూడా ప్రహ్లాద వంశంలో పుట్టిన వాళ్ళే. పురాశుంభ నిశుంభౌ ద్వౌ అసురౌ భూమి మండలే తౌ ప్రాప్త యౌవనౌ చైవ చరతః తప ఉత్తమం. పాతాళలోకంలో ప్రహ్లాద వంశంలో పుట్టిన శుంభుడు నిశుంభుడు అనే కుర్రాళ్ళు కవలపిల్లలు క్రమంగా పెరిగారు. వాళ్ళు ఒకరోజున తమ కులగురువు శుక్రాచార్యుని పిలిచారు. గురువు అంటే మాత్రం వాళ్ళకి చాలా భక్తి. కులగురువు పురోహితుడు ఈ ఇద్దరిని ఎవరు భక్తితో శ్రద్ధతో పూజిస్తారో సేవిస్తారో అటువంటి వాళ్ళకి ఏవైనా కష్టాలుంటే పటాపంచలైపోతూ ఉంటాయి, అందుకే వీళ్ళకి భక్తి ఎక్కువ. ఆ మహాత్ముడు కూడా, శుక్రుడు కూడా అటువంటి వాడు, మహామంత్రవేత్త, నియమనిష్టాగరిష్ఠుడు ఆయన. అటువంటి వాడిని, ఏమండి మేము ఈ చీకటి రాజ్యాన్ని పరిపాలించడం ఏమిటి, భూమండలం చాలా అందంగా ఉంటుందని విన్నాం పురాణాల్లో, ఎప్పుడూ ఈ పాతాళంలోనే ఉంటున్నాం, ఈ పావులు మొదలైన వాటితో కూడిన రాజ్యంలో రసాతలంలో జలాల మధ్య ఎందుకు మేము భూలోకానికి వెళ్ళలేకపోతున్నాం అంటే ఏం చెప్పమంటారు నాయన, మీరు దురదృష్ట జాతకులు, హరికి అరులు, హరుడికి అరులు, విరించికి మీరే అరులు, ఇక అమ్మవారికి మీ మీద ఏమాత్రము ప్రేమ లేదు. మీ దురదృష్టం ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు తపస్సులు చేస్తారు, వరాలు పొందుతారు, దేవతల్ని చావగొడతారు, కానీ త్రిమూర్తులకి జగన్మాతకి వ్యతిరేకముగా ప్రవర్తిస్తారు, అక్కడితో మీకు పతనం మొదలవుతుంది. నేను మన వాళ్ళకి చాలాసార్లు చెప్పాను, నాయనలారా మీరు బ్రహ్మ కోసం తపస్సు చెయ్యండి, అపూర్వమైన వరములు పొందండి, దేవతల్ని తల్లితే తల్లారు కానీ త్రిమూర్తులకు వ్యతిరేకంగా నడుచుకోకండి అని చెప్పాను. వాళ్ళు వినరు, ఎప్పుడు విష్ణుద్వేషం అంటారు. హరివిద్వేషికి సుఖం ఉంటుందా? మీరైనా మంచి మాటలు నేను చెబితే వింటే బాగుపడతారని కానీ వింటామండి అన్నారట. మీరిప్పుడు యవ్వనం పొందారు, నేను చెప్పినట్టు భూమండలానికి వెళ్ళండి. ఒక దివ్య ప్రదేశం భూలోకంలో ఉన్నది, అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యండి. ఆ క్షేత్రం పేరు పుష్కర క్షేత్రం, రాజస్థాన్లో ఉందన్నమాట, అజ్మీర్ దగ్గర. అద్భుతమైన క్షేత్రం, అక్కడికి వెళ్ళండి. అది బ్రహ్మక్షేత్రం. బ్రహ్మదేవుడు అక్కడ 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు. అక్కడ గాయత్రీదేవి భూలోకానికి దిగొచ్చింది. మొట్టమొదట గాయత్రి అనే ఒక శక్తి పుట్టిన స్థలం అది. అక్కడ మీరు కఠోర తపస్సు చెయ్యండి, నేను ఇచ్చిన మంత్రంతో దాంతో బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, మీరు చావులేని వరం పొందండి, ఆ తర్వాత నేను మీ సంగతి చూసుకుంటానన్నట. వెంటనే వాళ్ళిద్దరూ భూలోకానికి వచ్చారు. అన్నోదకం పరిత్యజ్య పుష్కరే లోకపావనే వర్షాణామయుతం యావత్ యోగ విద్యాపరాయణౌ. అన్నోదకం పరిత్యజ్య, అన్నము విడిచిపెట్టారు అంటే తిండి విడిచిపెట్టారు. అన్నము అంటే బియ్యపన్నం కాసమండి సంస్కృతంలో. అన్నము అంటే తినడానికి పనికొచ్చే ఆహారం. మీరంటే అన్నం తింటున్నాం, మరి కొంతమంది ఉన్నారు మనలాగా తెలుగు వాళ్ళలో అన్నం తినరు, వాడు చపాతీ తింటారు, అది వాడికి అన్నం. అమెరికన్స్ ఉన్నారు పిజ్జాలు తిని బొజ్జలు పెంచుకుంటారు లజ్జ విడిచిపెట్టి, ఆ పిజ్జాలే వాళ్ళకి అన్నం. అలా పశువులు ఉన్నాయి, అవి గడ్డి తింటాయి, గడ్డే వాటికి అన్నం. అన్నము అనే శబ్దమునకు కడుపు నింపి ఆరోగ్యమునిచ్చినది, శరీరము నిలబెట్టినది ఆహారం. అందుకే వీళ్ళు ఆహారం విడిచిపెట్టారు. ఉదకం పరిత్యజ్య, నీళ్లు కూడా విడిచిపెట్టారు. అన్నం నీరు విడిచిపెట్టి పుష్కరే పుష్కర క్షేత్రంలో లోకపావనే, పైగా లోకపావనమైన పుష్కర క్షేత్రం అంటే పవిత్రమైన పుష్కర క్షేత్రం అది. రేపు సెప్టెంబర్లో మేము పెడుతున్నాం, యజ్ఞం కూడా చేస్తున్నాం, చాలా గొప్పది. చరిత్రలో మొట్టమొదటి పుష్కర అనేటటువంటి సరస్సు పుట్టింది అక్కడే. అటువంటి పుష్కర క్షేత్రంలో వర్షాణామయుతం 10,000 సంవత్సరములు యజ్ఞం చేశారట వాడు. 10,000 సంవత్సరములు తిండి విడిచిపెట్టి యజ్ఞం చేయటువంటి మాటల మనస్సు ఎన్ని రకాలుగా పెడుతుందండి, వికారాలకు గురవుతుంది. మనస్సు అంటేనే వికారములకు గురయ్యేది. గట్టిగా ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటేనే మన మనస్సు నిలకడగా లేక గజగజలాడిపోం, కళ్ళు చేతులు వణుకుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, గురువుగారు ఏం చేయమండి అంటే ఎవరుండమన్నారండి ఉపవాసం అంటే, ఉపవాసం ఉండకపోతే తప్పుడు కదండి, అన్నం తినకపోతే ప్రమాదం అని మీరు చెబుతారు కానీ అన్నం తింటే ప్రమాదం అని కొందరు చెప్పారండి అంటే, వాళ్ళు చెప్పినట్టే వినండమ్మా, పోనీ అలాగే బతకండి అంటే మేము బతకలేకపోతున్నామని అంటారు వెళ్ళిపోని. అన్నం తింటే పురుగులు తినట్టే చెప్పారట. అన్నం వల్ల అక్కడ వరితో వండిన అన్నం గుర్తుపెట్టుకోండి, సరిగ్గా అర్థం కాక మన ప్రాణం తీస్తున్నారు. వరితో బియ్యముతో డైరెక్ట్గా ఉన్న అన్నము తింటే ప్రమాదం. అస్సలు ఏమీ తినద్దు ఏకాదశి నాడు అని ఎవరు చెప్పలే. అందుకని మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కొంతమంది రకరకాల. యా అన్నాన్ని భిన్నం చేసుకుని చక్కగా బియ్యాన్ని నూక కింద ఆడించుకొని మళ్ళీ నూకలో ఆహా మటుక్కు నెయ్యి వేసుకుని అందులో సగ్గు బియ్యాలు, సేమ్యాలు, ఆమ్యామ్యాలు ఇవన్నీ వేసుకుని మళ్ళీ దానికి చట్నీ వద్దు, జీడిపప్పు, వేరుశనగ కూళ్ళ చట్నీ ఇవన్నీ వేసుకుని ఎంత భోజనం చేస్తే అప్పుడు పేరుకు అన్నం తినలేదు కానీ అన్నం కంటే ఈ భిన్నమైంది, ఇంకా ఎంత ఎక్కువైపోయింది. కాబట్టి అన్నం తినడం లేదన్న ఒక్కటి పక్కన పెడితే అంతకంటే ఎక్కువ తింటే అది ప్రమాదమే. అతిగా తినకూడదు, తినకుండా ఉండకూడదు, శరీరం నిలబడడానికి కావలసింది చూసుకోవాలి. ఒక్కొక్కప్పుడు నిజంగా కఠోరంగా ఏమీ తినకపోతే శరీరం మన మాట వినదు, కళ్ళు తిరుగుతాయి. అందుకే మన మనస్సుని కోతితో పోల్చారు శంకరాచార్యులు వారు. హృదయ కపిం అత్యంత చపలం, మన హృదయం కోతిట చపలమైనదట. కోతి ఏకాదశి వ్రతం అని కథ ఉందండి, మీకు ఇదివరకు చెప్పినట్టున్నాను, అయినా మళ్ళీ చెప్పచ్చు తప్పలేదు, ఎన్నిసార్లు చెప్పుకున్నా కొన్ని గొప్ప గొప్ప కథలు ఉంటాయి. అందులో ఉపనిషత్ కథ అది. చాలా కాలం క్రితం ఒక కోతి పద్మాకర్ గారు ఉపన్యాసం చెబుతూ ఉంటే విన్నది. ఆయన ఏం చెప్పారు, నాయనలారా ఈ సంవత్సరం 2018 23వ తారీఖు జూలైలో తొలి ఏకాదశి వచ్చింది. ఇది శయన ఏకాదశి, శయన ఏకాదశి. ఈనాడు పొద్దున్నే కృష్ణానదిలోనో గోదావరిలోనో గంగలోనో స్నానం చేయండి, చేసి ఈరోజు ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి భగవద్ ధ్యానం చేసి పురాణాలు వింటే చాలా మంచిది అని చెప్పాను. నేను చెప్పిన నేను ఆ విషయం మర్చిపోతాను, ఎందుకంటే అస్తమానం ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం. కోతి కూడా పురాణం వినడానికి వచ్చింది. నా పురాణానికి అదేంటో బల్లులు పిల్లులు కోతులు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు, వాటికి కూడా పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంటుంది. మీలాగా ఈ వేలాది మంది మానవులే కాకుండా అశేషంగా జీవులు కూడా వస్తూ ఉంటాయి, అందులో కోతి వచ్చింది. ఆ కోతి లోపలికి వస్తే కొట్టేస్తారు కదా, అందుకని పాప రహస్యంగా పైన ఆ ఏసీ మిషన్ మీద కూర్చుంది, కూర్చుని వింది. కోతి లక్షణము జాతి లక్షణం చేతులు ఉంచుకుని ఉంది. గురువుగారు చెప్పారు, నేను ఏ పాపమో చేసి కోతిగా పుట్టా, ఈ పాపాలు పోవాలంటే రోజు పురాణం విందామంటే హాల్లోకి వస్తే నన్ను కొట్టేస్తారు, ఎందుకు వచ్చింది, బయట మైకు బాగుంది ఎందుకని పైన కూర్చుని ఉంటుంది మధ్య మధ్యలో లోపలికి రాకుండా, కానీ రోజు పురాణం విందామంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటే చీకటి పడితే కళ్ళు కనపడవు, అన్నీ అలా ఉన్నా గురువుగారు చెప్పినట్టే ఈ శయన ఏకాదశికి ఉపవాసం ఉంటాను, ఒక్కరోజు ఉపవాసం ఉండి హాయిగా దగ్గరలో అమరావతి ఉంది అందులో స్నానం చేస్తాను, ఆ మాత్రం అడిగితే ఏ బోలేరోయో పంపించకపోతారా హరిగారు, అందులో వెళ్ళి స్నానం చేయకపోతారా, కోతిగా దానికి వాహనాలకు బెంగలేదు, దానికి సీట్ ఎక్కర్లా, పైన టాప్ మీద కూర్చోవచ్చు, ఎవడో ఒకడు అమరావతి పోతుంటే పైన కూర్చుంటాను, వెళ్ళి అందులో ములుగుతాను, ఈ పూట ఉపవాసం ఉంటాను, ఉపవాసం అయ్యాక పద్మాకర్ గారు ఉపన్యాసం వింటాను, ఆ తర్వాత తరిస్తాను అనుకుంది పాపం, అనుకుని పాపం కోతి మొత్తం మీద కృష్ణానదిలో స్నానం చేసింది, ఉపవాసం ఉందాం అనుకుంది, చెట్టు ఎక్కి కూర్చుంది, కూర్చున్నాక దానికి ఒక అరగంట గడిచింది, రామ్ 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 అనుకుంటూ ఉంటే కడుపులో ఆమ్ ఆమ్ ఆములు ఆములు అనిపించిందిట, రాముడు రాముడు అనుకుంటూ ఉంటే వీడికి ఆము తినాలనిపించింది. ఏకాదశి ఒక్కరోజు ఏమైనా ఉందాం, మంగళవారం దాకా ద్వాదశి వచ్చేదాకా ఓపిక పట్టి ఉపవాసం ఉందాం, మంగళవారం నాడు హాయిగా ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒకటి తిందాం పారణ చేద్దాం అని కొంతసేపు ఒగ్గబట్టుకుంది. ఇంతలో దానికి ఒక అనుమానం వచ్చింది, ఇప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి, రేపు మంగళవారం ద్వాదశి వచ్చేదాకా నేను ఇలాగే కూర్చుంటే కళ్ళు తిరిగి చెట్టు మించి కింద పడి చచ్చిపోతానేమో, ఆహారం తెచ్చుకోలేనేమో, కాబట్టి ద్వాదశి ఘడియలు దాటకుండా రెడీగా ఆహారం పెట్టుకుంటే గొడవ ఉండదు, అప్పుడు ఏకాదశి పూర్తయ్యి ద్వాదశి రాగానే మళ్ళీ బుడుంగును స్నానం చేసి దగ్గరలో తిండి ఉంటుంది కనుక ఆ తిండి తినేయొచ్చు అనుకుంది. అనుకుని బయటికి రాగానే ఆ బయట ఎవరో అరటిపళ్ళు గలవాడు అమ్ముకునేవాడు పెట్టాడు చక్కెర కేళి అరటిపళ్ళు అనమాట, వాడి కొంతమంది తిక్మాలు పడి పట్టుకొస్తారు ఇంత ఉంటాయి అది, అవి ఎవడు తింటాడు, అలా కాకుండా మంచి చక్కెర పెళ్ళి అరటిపళ్ళు ఇంత లావున్నాయి పొతకల్లో ఉన్నాయట, అటువంటి గెల గెలంతా వాడికి తెలియకుండా తస్కరించింది. కోతులు పట్టుకుపోతుండే కొనుక్కోక్కర్లా, కోతులకి దొంగతనం అనే భయం లేస్తుమా, అందువల్ల మీరు మాత్రం అలా పట్టుకెళ్ళకూడదు, మీరు అలా పట్టుకెళ్ళరు ఎలాగో పుణ్యాత్ములు, ఏదో కుర్రగాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కోతులు కనుక వాడు పట్టుకుపోతున్నారు కదా చేతి నుంచి, మామూలు వాడు పట్టుకెళ్ళరు కదా, ఈ గెల తెచ్చుకుని ఏం చేసింది అది, ఒక కొమ్మ మీద ఇటు కూర్చుని ఎదురుగా కొమ్మకి ఈ గెల వేళ్లాడ కట్టుకుంది. అమ్మయ్యా, ఏకాదశి ఉపవాసం అయిన వెంటనే ద్వాదశి ఘడియల్లో పారణ చెయ్యటానికి కావలసిన చక్కెర కేళి అరటిపళ్ళు ఎదురుగుండా ఉన్నాయి, కాబట్టి ఇక నాకు నీరసం రాదు, నీరసం వచ్చినా ఎదురుగుండా ఉన్న కొమ్మ మీదే పళ్ళున్నాయి కనుక మెల్లిగా పాక్కుంటూ వెళ్ళి ఆ పళ్ళు తింటాను, మళ్ళీ ఓపిక వస్తుంది అనుకున్నది. అనుకుని అలాగే చక్రకేళికే చూసింది, రామ్ రామ్ చక్రకేళి, రామ్ రామ్ చక్రకేళి, రామ్ అనుకున్నప్పుడే చక్రకేళి కనబడుతుంది. మళ్ళీ ఒక అరగంట పోయాక దీనికి ఏమనిపించిందిట, ఈ కోతికి కొమ్మ దూరంగా ఉంది, ఉపవాసం వల్ల నాకు కళ్ళు తిరుగుతాయి, నీరసం వస్తుంది, అందులో ఈ కోతికి షుగర్ కూడా, దీనికి ఇదొక గొడవ, నేను షుగర్ పేషెంట్ని, కడుపులో ఎసిడిటీ ఎక్కువ తంతు ఉంటుంది, ఇన్ని గొడవలు ఉన్న కారణం చేత నేను ఉపవాసం అయ్యేసరికి కళ్ళు తిరిగిపోయి ఆ చక్కెరకేళి అరటిపళ్ళ గెల ఉన్న కొమ్మ మీదకి ఎగిరి దూకి అందుకోలేను, ఈ దూకేలోపు కింద పడిపోతే చచ్చిపోతాను, కాబట్టి గెల దగ్గర కూర్చుంటే అలా ద్వాదశి రాగానే టక్కున పండుని నోట్లో వేసుకు తినేయచ్చు, ఉపవాసం అనేటటువంటి ఆయాసము తొలగుతుంది, దాని ఏమంటే మనం ద్వాదశి ఘడియల్లో తినచ్చు అనుకుని ఈ కొమ్మ మీద నుంచి అరటి పళ్ళు ఉన్నటువంటి కొమ్మ దగ్గరకు వచ్చింది, అరటి పళ్ళ గల చక్కగా కొమ్మకు వేళ్లాడదీసిందిగా ఆ కొమ్మ మీద కూర్చుంది, ఇప్పుడు దగ్గరగా పళ్ళు ఉన్నాయి ఉన్నాయి కనుక ద్వాదశి రాగానే టక్కున నేను హరిని తలుచుకుని రొట్లు వేసుకోవచ్చు అనుకుంది. మళ్ళీ దానికి అనుమానం వచ్చింది, కోతులు తొక్కతో ఉన్న పండు తినవండోయి, తొక్క తీసి ఆ లోపల ఉన్న పండే తింటాయి, ఇప్పటికే నాకు షివరింగు, బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ ఓవర్ అయ్యింది, ట్యాబ్లెట్ వేసుకోలేదు, పొద్దున్న నేను తినలేదు, రేపు పొద్దున్న ద్వాదశి వచ్చే సమయానికి చేతులు వణికిపోవటం వల్ల ఆ అరటిపండు పట్టి పీకి తొక్క తీయలేనేమో, తొక్క తీయలేకపోతే నోట్లో వేసుకోలేను కదా, తినకపోతే చచ్చిపోతానేమో, పళ్ళన్నీ ఒలిచి ఒళ్ళో వేసుకుంటే అలా ద్వాదశి రాగానే తొక్క ఒలవబడిన పళ్ళు గనక నోట్లో వేసుకుని అని మింగేయచ్చు, అప్పుడు నాకు ఓపిక వస్తుంది అనుకుని ఆ అరటిపళ్ళ గెలలో ఉన్న పళ్ళన్నీ పీకి ఒళ్ళో వేసుకుని తొక్క తీసేసి ఉత్తి పండు వేసుకుంది. ఇప్పుడు మళ్ళీ అనుమానం వచ్చింది, ఇంకా కళ్ళు తిరుగుతాయి, అప్పుడు ఈ పండు ఒళ్ళోంచి తీసి నోట్లో పెట్టుకోవడం కష్టమేమో, నోట్లోనే పెట్టుకుని ఉంటే ద్వాదశి రాగానే గుటుక్కుని వింగచ్చు కదా అని ఓ పండు తీసి నోట్లో పెట్టుకుంది. ఈ నోట్లో పెట్టుకోగానే ఏమనిపించింది, నోట్లో ఇక్కడుంటేనే గొంతుకు దాటి లోపలికెడితేనే, ఎక్కడుంటేనే ద్వాదశి రాగానే లోపలికి వెళ్ళిపోయింది, అప్పుడు అరుగుతుందిలే అని గుటుక్కుని వింగింది, ఒక పండు తిన్నాక ఒకటైతేనే రెండైతేనే అని మొత్తం పళ్ళు అన్ని తిని ఎగిరి వెళ్ళిపోయింది. ఇది కోతి ఉపవాసం. ఆ కోతి మనమే, మన మనస్సే కోతి, అందుకే మనస్సుని కోతితో పోల్చారు, చపలత్వం పొందుతుంది కానీ.